అపోస్తులుల కార్యములు 5వ అధ్యాయం. అననీయ అనబడే ఒక వ్యక్తి, అతని భార్య సపీర కలిసి తమ భూమి అమ్మేశారు. అననీయ తన కొరకు కొంత డబ్బు దాచుకున్నాడు. ఈ విషయం అతని భార్యకు తెలుసు. అననీయ మిగతా డబ్బు తెచ్చి అపోస్తులుల కాళ్ల ముందుంచాడు. అప్పుడు పేతురు ఈ విధంగా అన్నాడు,
అననీయ, నీ మనసులో సైతాను ఎందుకు చేరాడు? భూమి అమ్మగా వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని దాచి పవిత్రాత్మను ఎందుకు మోసం చేశావు? అది అమ్మకముందు కూడా నీదే కదా, అమ్మిన తర్వాత కూడా ఆ డబ్బు నీ అధీనంలోనే ఉంది కదా. ఇలా చేయటానికి నీకెట్లా బుద్ధి పుట్టింది? నీవు మనుషులతో కాదు అబద్ధం ఆడింది, దేవునితో.
ఈ మాటలు విని అననీయ క్రిందపడి ప్రాణాలు విడిచాడు. ఈ సంఘటన విన్న వాళ్ళందరికీ ఒక పెద్ద భయం పట్టుకుంది. కొందరు యువకులు ముందుకొచ్చి అననీయ దేహాన్ని ఒక వస్త్రముల చుట్టి మోసుకెళ్లి సమాధి చేశారు. 3 గంటల తరువాత అననీయ భార్య అక్కడికి వచ్చింది. అక్కడ జరిగిందేది ఆమెకు తెలియదు. పేతురు,
మీరు భూమి అమ్మగా లభించిన డబ్బు ఇంతేనా చెప్పు
అని ఆమెను అడిగాడు.
అవునండి, అంతే డబ్బు లభించింది
అని ఆమె సమాధానం చెప్పింది. పేతురు ఆమెతో,
నీవు నీ భర్త కలిసి ప్రభువు ఆత్మను పరీక్షించాలని ఎందుకు నిశ్చయించుకున్నారు? ఆ తలుపు దగ్గర నుండి వస్తున్న అడుగుల చప్పుడు విను, అవి నీ భర్తను సమాధి చేసిన వాళ్లవి, వాళ్లు నిన్ను కూడా మోసుకు వెళ్తారు
అని అన్నాడు. తక్షణమే ఆమె అతని పాదాల ముందు పడి ప్రాణాలు విడిచింది. ఆ తరువాత యువకులు లోపలికి వచ్చి ఆమె చనిపోయి ఉండటం చూసి ఆమెను కూడా మోసుకు వెళ్లి ఆమె భర్త ప్రక్కన సమాధి చేశారు. సంఘానికి ఈ సంఘటనలు విన్న వాళ్లకు పెద్ద భయం పట్టుకుంది. అపోస్తులులు, విశ్వాసులు ఉమ్మడిగా సొలొమోను మండపంలో సమావేశమవుతూ ఉండేవాళ్లు. వీళ్లు ప్రజల్లో ఎన్నో అద్భుతాలు, మహత్యాలు చేశారు. ప్రజలు అపోస్తులుల్ని పొగుడుతూ ఉన్నప్పటికీ మిగతా వాళ్ళు వాళ్లతో చేరడానికి తెగించలేదు. చాలామంది స్త్రీలు, పురుషులు ప్రభువును విశ్వసించారు. ప్రభువు వాళ్లను సంఘంలో చేర్చాడు. ఇవి చూసిన ప్రజలు జబ్బుతో ఉన్న వాళ్లను దారిమీదికి తెచ్చి పరుపులమీద, చాపలమీద పడుకోబెట్టారు. పేతురు ఆ దారిమీదిగా నడుచినప్పుడు అతని నీడ కొందరిమీదనన్నా పడుతుందని వాళ్ళ ఉద్దేశం. ప్రజలు యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి గుంపులు గుంపులుగా వచ్చారు. తమలో జబ్బుతో ఉన్నవాళ్లను, దయ్యాలు పట్టి బాధపడుతున్న వాళ్లను తీసుకువచ్చారు. వాళ్ళందరికీ నయమైపోయింది. సద్దుకయ్యుల తెగకు చెందిన ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్లు అసూయతో నిండిపోయారు. వాళ్లు అపోస్తులులను బంధించి కారాగారంలో వేశారు. కాని రాత్రివేళ దేవదూత కారాగారపు తలుపులు తీసి వాళ్లను బయటికి పిలుచుకువచ్చాడు. వాళ్లతో,
వెళ్ళి మందిర ఆవరణంలో నిల్చుని ఈ క్రొత్త జీవితాన్ని గురించి విశదంగా ప్రజలకు చెప్పండి
అని చెప్పాడు. దేవదూత చెప్పినట్లు విని వాళ్లు తెల్లవారుతుండగా మందిరం యొక్క ఆవరణంలో ప్రవేశించి ప్రజలకు బోధించటం మొదలుపెట్టారు. ప్రధాన యాజకుడు, అతనితో ఉన్నవాళ్లు ఇశ్రాయేలు ప్రజల పెద్దలందర్నీ సమావేశపరచి మహాసభను ఏర్పాటు చేశారు. ఆ తరువాత అపోస్తులులను పిలుచుకురమ్మని కొందర్ని కారాగారానికి పంపారు. భటులు కారాగారానికి వచ్చారు. కాని వాళ్లకు అపోస్తులులు కనబడలేదు. వాళ్లు తిరిగి వెళ్లి,
మేము కారాగారపు ద్వారాలు భద్రంగా తాళం వేయబడి ఉండటం చూశాము, ద్వారపాలకులు ద్వారాలు దగ్గర ఉండటం చూశాము, కాని ద్వారాలు తెరిచి చూస్తే అపోస్తలులు లేరు
అని జరిగిన విషయం చెప్పారు. ఈ సంగతి విని మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, ప్రధాన యాజకులు, వాళ్లు ఏమై ఉంటారా అని ఆశ్చర్యపడ్డారు. ఇంతలో ఒకడు వచ్చి,
మీరు కారాగారంలో ఉంచిన వాళ్లు మందిరం యొక్క ఆవరణంలో నిలబడి ప్రజలకు బోధిస్తున్నారు
అని చెప్పాడు. ఇది విని ద్వారపాలకుల అధిపతి భటులను వెంట తీసుకుని వాళ్లను పట్టుకురావటానికి వెళ్లాడు. ప్రజలు తమను రాళ్లతో కొడతారనే భయం వాళ్లల్లో ఉంది. కనుక అపోస్తులులపై వాళ్ళు ఏ దౌర్జన్యం చేయలేదు. అపోస్తులుల్ని పిలుచుకువచ్చి మహాసభ ముందు నిలుచోబెట్టారు. ప్రధాన యాజకుడు విచారణ చేస్తూ,
మీ యేసు పేరిట బోధించవద్దని మేము ఇదివరకే ఖచ్చితంగా ఆజ్ఞాపించాము. అయినా యెరూషలేమంతా మీ బోధనలతో నింపివేశారు. అంతేకాక అతని మరణాన్ని మాపై మోపాలని చూస్తున్నారు
అని అన్నాడు. పేతురు మిగతా అపోస్తులులు ఇలా అన్నారు,
మేము దేవుని ఆజ్ఞల్ని పాటిస్తున్నాము, మానవుల ఆజ్ఞలు కాదు. మీరు సిలువకు వేలాడదీసి చంపిన యేసును మా పూర్వీకుల దేవుడు బ్రతికించాడు. దేవుడు ఆయనకు తన కుడివైపుననున్న స్థానాన్నిచ్చాడు. ఆయన్ని ఒక అధిపతిగా, రక్షకుడిలా నియమించాడు. తద్వారా ఇస్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపం పొందే అవకాశము, తమ పాపాలకు క్షమాపణ పొందే అవకాశము కలగాలని ఆయన ఉద్దేశ్యం. వీటికి మేము సాక్షులము. దేవుడు తన ఆజ్ఞల్ని పాటించిన వాళ్లకిచ్చిన పవిత్రాత్మ కూడా దీనికి సాక్షి.
ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు అపోస్తులులను చంపాలనుకున్నారు. కాని గమలియేలు అనే పరిసేయుడు ఆ మహాసభలో లేచి నిలుచొని అపోస్తులుల్ని కొంతసేపు అవతలకు తీసుకువెళ్లమని ఆజ్ఞాపించాడు. గమలియేలు ధర్మశాస్త్ర పండితుడు, ప్రజల గౌరవం పొందినవాడు. అతడు వాళ్ళని సంబోధిస్తూ,
ఇశ్రాయేలు ప్రజలారా, వీళ్లను ఏమి చెయ్యాలో జాగ్రత్తగా ఆలోచించండి. ఇదివరలో దోదా కనిపించి తానొక గొప్పవాణ్ణని చెప్పుకున్నాడు. సుమారు 450 మంది అతన్ని అనుసరించారు. అతడు చంపబడ్డాడు. ఆ తర్వాత అతని అనుచరులు చెదరిపోయారు. చివరకు ఏమీ మిగల్లేదు. అతని తర్వాత జనాభా లెక్కల కాలంలో యోదా అనేవాడు వచ్చి ప్రజల్ని చారదీసి తిరుగుబాటు చేశాడు. ఇతడు గలలీయవాడు. ఇతడు కూడా చంపబడ్డాడు. అతని అనుచరులందరూ చెదిరిపోయారు. అందువల్ల వాళ్ల విషయంలో నా సలహా ఇది, వాళ్ల విషయం పట్టించుకోకండి. వాళ్లను వదిలివేయండి. వాళ్ల కార్యము, వాళ్ల ఉద్దేశము మానవుడు సృష్టించినదైతే అది నశిస్తుంది. అలా కాకుండా అది దైవేచ్ఛ వలన అయితే మీరు వాళ్లను ఆపలేరు. అలా చేస్తే మీరు దేవునికి ఎదురు తిరిగిన వాళ్లవుతారు
అని అన్నాడు. సభ్యులు అతడు చెప్పినట్లు విన్నారు. అపోస్తులుల్ని పిలిపించి కొరడా దెబ్బలు కొట్టించారు. ఆ తరువాత యేసు పేరిట మాట్లాడవద్దని వారించి వదిలివేశారు. అపోస్తులులు యేసుకోసం అవమానింపబడటానికి తాము అర్హులైనందుకు సంతోషిస్తూ మహాసభ నుండి వెళ్లిపోయారు. ప్రతిరోజు మందిరంలో ఇంటింటా యేసే క్రీస్తు అని ప్రకటించారు. ఈ సువార్త ప్రకటించటం మానుకోలేదు.